భారతీయ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ చేసే ప్రయత్నాలలో ఈ రాబోయే 1.5 సంవత్సరాలలో యోగ విద్య ఒక పరిపూర్ణమైనటువంటి, ఇంతవరకు కనీ విని మీరు ఊహించలేనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు భక్తుడు అంటే కొబ్బరికాయ కొట్టడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఏదైనా బాధ వచ్చినా కష్టాలు వచ్చినా పర్వాలేదులే, భగవంతుడు ఉన్నాడు మన ఆదుకుంటాడు అంటే భక్తులం అనుకునేవాళ్ళం మనం. ఆ నిర్వచనాన్ని, దాన్ని ఇప్పుడు మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మీరు చాలా జాగ్రత్తగా ఈ 3 రోజుల్లో అర్థం చేసుకుని వెళ్ళండి. మళ్ళీ 2 నెలలకు ఎప్పుడో ఇది మొలకెత్తుతుంది, గ్యారంటీగా మొలకెత్తాక మళ్ళా రండి, మళ్ళీ మళ్ళీ రండి. ప్రశ్న ఏంటి అంటే ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకోవాలి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంతకీ ఏం చేసాం మనం అంటే మౌనంగా కూర్చున్నాం, లేకపోతే ఒక గురువుల యొక్క చరిత్ర చదివాం, లేకపోతే యజ్ఞం చేసాం, లేకపోతే మంత్రజపం చేసాం, అంతే. ఇంతకంటే మనం ఇంకేం చేయం, మౌనంగా అయినా ఉంటాం లేదా ఏదో ఒక మనకి అప్పుడు ఆ క్షణాన చేతికిందినటువంటి గురువుల యొక్క చరిత్ర చదువుతాం లేదా ఏదో ఒక మంత్రజపం చేస్తాం. మంత్రాన్ని కూడా ఇది అని ఏం నిర్దేశించడం లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం ఇక్కడ ఈ 3 రోజుల్లో? మీరు ఏమిటి మీ ఇంటికి తీసుకెళ్ళాలి అన్నది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఉత్తి చేతులతో వెళ్ళకండి, చాలా బరువైనటువంటి చేతులతో వెళ్ళండి. ఏంటి మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ? మొట్టమొదట మీరు ప్రతి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి సుఖం కానీ, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ లభించవు, సహజం అది. దానికోసం రాలేదుగా ఇక్కడికి, కొంచెం విసుగ్గా ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు, సర్దుకుపోదాం. ఇదేం పెర్మనెంట్ ఏం కాదు కదా, 3 రోజులు. అది ఒకటి, ఆ మానసిక స్థితి ఏంటంటే దాన్ని మీరు పట్టించుకోవటం మొదలెడితే అసలు ఏది పట్టించుకోవటానికి ఇక్కడికి వచ్చారో అది మర్చిపోతారు మీరు. ఇంకా అవే బుర్రలో తిరుగుతూ ఉంటాయి, శారీరకమైనవి, మానసికమైనటువంటివి. ఎవరు ఏదో అంటారు, నచ్చదు మీకు, పొందిలేండి, ఏం చేస్తాం. కొంతమంది స్వభావమే అంతా అనుకుని ఊరుకోవటమే, అది కూడా మీకు ఒక విధమైనటువంటి ట్రైనింగ్. పట్టించుకోవటం లేదు ఎవరు, ఎంత హాయో పట్టించుకోవటం బదులు కదా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎంత హాయో అసలు అది మీకు తెలియటం లేదు. పట్టించుకోవటం మొదలెడితే తెలుస్తున్నది ఎంత హాయో. రేపు ఇంకా మనం తీవ్రతరమైనటువంటి సాధన చేయవలసి వచ్చినప్పుడు ఈ 3 రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఎప్పుడు కూడా మనకి మన చిన్ననాటి రోజులే బాగున్నాయనిపిస్తాయి కదా, అలాగే సాధనకి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇదివరకు సాధనలే బాగున్నాయనిపిస్తుంది. అదే అనిపించకూడదు మనకి, ఇది మనసులో ఉంచుకుని ఇక్కడ మనం ఏం నేర్చుకోవటానికి వచ్చామో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోగ విద్యలో మనం నేర్చుకునేది ఒకటే, రాసి ఉన్నారు కదా, గమ్యం ఒకటే. ఏది చేసినా గమ్యం అదే, అది గుర్తుంచుకోండి మీరు. ఏది చేసినా యోగ విద్యలో, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఏదైనా చదువుతారు, ఏదైనా చెప్తూ ఉండొచ్చు. ఏం చెప్తారు వాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ గురించే చెప్తారు, రకరకాల దృష్టికోణాలతో చెప్తారు, అన్నీ అవసరమే. మెడికల్ కాలేజీలోకి వెళ్తారు, మీకు ఎన్ని రకాలుగా చెప్పినా 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 17 ఏళ్ళు చాలా సంవత్సరాలు చెప్తారు. ఎండీలు డిఎంలు అవ్వాలంటే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఎంబీబీఎస్కి పడుతుంది, మళ్ళీ 3 ఏళ్ళు ఎండీకి పడుతుంది, మళ్ళీ డిఎం చేయాలంటే 4 ఏళ్ళు పడుతుంది, మొత్తం 10-12 ఏళ్ళు ఆ కోర్సు మొత్తం. వైద్య విద్య గురించి చెప్తారు, ఇంకా అది దాటి ఇంకోటి ఏం చెప్పారు, ఇంకోటి వాడు చెప్తే మనకు కోపం కూడా వస్తుంది, దానికోసమే మేము ఇక్కడికి వచ్చామని మెడికల్ కాలేజీలో. యోగ విద్యలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది మీకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సర్వజ్ఞత్వము నేర్చుకోబోతున్నాం. మీకు తెలియనిది అంటూ ఏమీ ఉండకూడదు. ఏదైనా సరే మీకు తెలియని విషయము ప్రపంచంలో ఏమీ ఉండకూడదు. రెండు, సర్వవ్యాపకం. ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా మీరు అక్కడ ఉండగలగాలి. అసంభవం ఏం కాదు, అది సంభవమే. ఈ 2.5 సంవత్సరాలలో 1.5 సంవత్సరాలు 2000కి, ఇంకొక సంవత్సరం సాధనలకి. మీలో చాలామంది మధ్యలో క్లాసులు కట్ చేయకపోతే, క్లాసులు కట్ చేయకపోతే అంటే మాస్టర్ ఇక్కడికే రావాలా రావక్కర్లేదు, మీరు ఇంటి దగ్గరైనా మీకు అవగాహన వచ్చేస్తే ఇక్కడ అది ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీకు ఈ లక్షణాలు అలవడతాయి. సర్వవ్యాపకత్వం అన్ని చోట్ల ఒకేసారి సైమల్టేనియస్గా ఉండవచ్చు. మీరు ఆ అనుభూతి మీరు ఇక్కడ చెందటానికే వచ్చారు. సర్వవ్యాపకత్వము అది కూడా కాక సర్వసమర్థత. సర్వసమర్థత అంటే ఏంటి? ఏదైనా చేయగలగాలి మీరు. నిజంగా ఏదైనా చేయగలమా మాస్టర్? ఖచ్చితంగా చేయగలుగుతారు మీరు, లేకపోతే యోగ విద్యకి అర్థమే లేదు అసలు. అది తేడా గుర్తుంచుకోండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు సర్వజ్ఞత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, సర్వసమర్థతను నేర్చుకోవటానికి. మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని మనం పెట్టుకుని 3 రోజుల్లో ఏమవుతుంది? ఒక మర్రి చెట్టు కాస్త నీడిచ్చే స్థాయికి రావాలన్నా 10-15 ఏళ్ళు పడుతుంది కదా, ఇంకా ఎక్కువ పడుతుందేమో నాకు ఐడియా లేదు అనుకుందాం. కానీ మీకు విత్తనం నాటిన రోజు నుంచి అది బతుకుతే ఎప్పుడో అప్పుడు అది ఎదిగి ఖచ్చితంగా మహావృక్షంగా మారుతుంది అన్నది కరెక్టే కదా. విత్తనం నాటే ఇప్పుడు భూమి లోపల ఎక్కడో ఉంది విత్తనం, బతికింది అది, మన కంటికి కనిపించదు. 2 నెలలకో 3 నెలలకు మెల్లిగా ఆ భూమిని చీల్చుకుని దాని అంకురాలు కనిపిస్తాయి మనకి. అంటే దాని అంకురం కనిపించక ముందు ఆ విత్తనం బతికుందా చచ్చిపోయిందా? బతికే ఉంది, జీవించే ఉంది, భూగర్భంలో ఉంది, అంకురించింది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొన్ని సంవత్సరాలు కదా ఒక మహావృక్షంగా మారుతుంది. అంచేత ఏ రోజు మీరు విత్తనం నాటారో ఆ రోజు నుంచి అది మహావృక్షమే. అంతేగా, అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీరందరూ మహాయోగులే. ఖచ్చితంగా ఆ అంకురాలు మీలో ఏర్పడతాయి. అంకురాలు ఏర్పడతాయి, తెలియవు, కనిపించకపోవచ్చు మీకు. మీరు మౌనంగా ఉండమని ఎందుకనేది అంటే, మౌనంగా ఉంటే మీరు గమనించుకోగలుగుతారు దాన్ని. మీకే తెలుస్తుంది, ఇదిగో ఇదివరకు నాకు ఈ లక్షణం లేదు, ఇది అర్థమవుతోంది నాకు. మీకు తెలుస్తుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. సాధనల గురించి కన్ఫ్యూజ్ కాకండి. ఏం ఆసనాలు వేస్తున్నాం, ప్రాణాయామాలు ఎలా చేస్తున్నాం, అది ఒక క్లాస్, అది ఒక స్థాయి. ఇంకా ఆ స్థాయిని మీరు ఉపయోగించుకోండి అంతే. పెన్నుతో అక్షరాలు ఎలా రాయాలో నేర్చేసుకుందాం మనం. ఇంకా అక్షరాలు ఎలా రాస్తూ కూర్చో మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఆ 4 గీతల మధ్య ఏ బి అని రాయం కదా, ఇంకా మనం అక్షరాలు కూర్పు తలకాయతం మీదే చేసేసుకోగలం మనం. ఏ ఆసనంలో, ఏ మానసిక స్థితిలో, ఏ విధంగా గాలి పీల్చాలి, ఇవంతా కూడా ఇంపార్టెంట్ కాదు, అవసరాన్ని బట్టి మార్చుకుంటారు మీరు. అర్థమవుతుందా చెప్పింది? ఇది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మార్పులు మీకు అర్థం కాకపోతే మీరు ఇంకా ఆటో క్లాసులోనే ఉంటారు. మిమ్మల్ని నేను తొందరగా ఎదగటానికి ఇక్కడికి రమ్మన్నాను. నేను మేము జపం చేసుకోగలిగామా లేదా, ఇంకా అది వదిలేయండి, అది హోంవర్క్ చేసామా లేదా అని లెక్చరర్ చూసుకుంటాడు. ఆ లెక్చరర్కి హోంవర్క్ ఏముంటుంది? కానీ నాకు తెలిసినంతవరకు లెక్చరరే ఎక్కువ చదవాల్సి వస్తుంది పిల్లలందరికీ చెప్పడానికి. కానీ అది హోంవర్క్ కింద చేయడు వాడు, అది బాధ్యత కింద చేస్తాడు. తేడా అది, మీకు ఆ తేడా రావాలి. జపం చేసినా ప్రాణాయామాలు చేసినా మిగతావి ఏమి చేసినా సూర్య నమస్కారాలు చేసినా దత్త ప్రదక్షిణాలు చేసినా అది మీకు హోంవర్క్ కాదు, ఇంకా అది మీరు చేయక్కర్లే. అంటే మానేయొచ్చా మాస్టర్? మానేయమని చెప్పాను, లెక్చరర్ అసలు చదువు మాండు, స్టూడెంట్ అయినా కనీసం బీఎస్సీ అయిపోగానే ఇంకా పుస్తకాలు జోలికి వెళ్ళాడు. బీఎస్సీ చెప్పే లెక్చరర్ బాధ లెక్చరర్స్కే తెలుసు పాపం. ప్రతి సంవత్సరం మళ్ళీ వాళ్ళ పుస్తకాలు తెలపాల్సి వస్తుంది, మళ్ళీ చదువుకుంటూ ఉంటారు వాళ్ళు. అంచేత మీరు సూర్య నమస్కారాలు మానేయమని నేను చెప్పటంలే, దత్త ప్రదక్షిణాలు మానేయమని చెప్పటం లేదు, యజ్ఞాలు మానేయమని చెప్పటం లేదు. వాటిని ఉపయోగించుకోండి అని చెప్తున్నాను. ఆ తేడా, ఇన్నాళ్ళు మీరు యజ్ఞాలు ఎందుకోసం చేయాలో తెలియదు, మీరు కర్మకాండ నేర్చుకున్నారంతే. కారు డ్రైవింగ్ నేర్పుతున్నప్పుడు విశాలమైనటువంటి మైదానంలో ముందు తీసుకెళ్తాడు, అక్కడ అవ్వడం ఉండడు. మీ ఇన్స్ట్రక్టర్ కారు మీరు ఉంటారు, ముందు ఏం చెప్తాడు వాడు, హౌ టు బ్యాలెన్స్ స్పీడ్ని యాంగిల్ని, కారుని కావాల్సిన దారిలోనే ఉంచుకో, పక్కకి వెళ్ళకుండా ఇటు పక్కకి వెళ్ళకుండా కావాల్సిన గమ్యం వేపే తీసుకెళ్ళగలగతని నేర్పుతాం. కానీ మైదానంలో మీరు ఏం చేస్తారు, అక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడే రౌండ్స్ కొడుతూ ఉంటారు. ఒకసారి స్పీడ్గా రౌండ్ కొడుతూ ఉంటారు, ఒకసారి మిల్లిగా రౌండ్ కొట్టిస్తాడు, ఒకసారి బ్రేక్ వేయమంటాడు, ఒకసారి అక్కడ అవడు లేడు బ్రేక్ వేయటానికి, అవడైనా అడ్డు వస్తాయిగా అక్కడ, ఏ బ్రేక్ వేయ అంటాడు, గేర్ మార్చ్ అంటాడు. గేర్ మార్చాల్సిన అవసరం ఏముంది, అక్కడ ఎవడైనా ఉంటే కదా అక్కడ మీకు స్పీడ్ మార్చడానికి. కానీ ఇదంతా ఏమనుకుని చేస్తున్నారు మీరు, రేపు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పక్కన ఇన్స్ట్రక్టర్ ఉండడు, ఆగాగా గేర్ మార్చ అండు. మీరు గేర్ మార్చలేదనుకోండి బండి ఆగిపోతుంది, కావలసినటువంటి పెట్రోల్ అందక దానికి. యజ్ఞ విధానాలు, జపాలు, సూర్య నమస్కారాలు, దత్త ప్రదక్షిణలను కూడా మీ మనస్సుని, మీ శరీరాన్ని, మీ ఆలోచనలని, మీ కోరికల్ని కావలసినటువంటి దిశ ఇవ్వటం ఎలాగా అన్నది నేర్చుకోవటం కోసం నేర్పించాం. ఈ మూడు రోజుల్లో ఆ దిశని పట్టుకోండి. మీరు యజ్ఞం చేస్తున్నారు, దేని కొరకు యజ్ఞం చేస్తున్నారు, నాకు ఆ లాభం అయిపోతుందా, ఈ లాభం అయిపోతుందా, ఖచ్చితంగా దాని కొరకు యజ్ఞాలు నేర్పించబడలేదు. చిన్నపిల్లవాడు పరీక్ష చదువుకుపోతూ ఉంటే 10వ క్లాసులో సైకిల్ కొనిస్తామంటాడు నాన్న, నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్తే గ్యారంటీగా సైకిల్ కొనిస్తానంటాడు. వాడు పరీక్ష పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వటం కోసం చదవడు, వాడు దేనికోసం చదువుతాడు, వాడు సైకిల్ కోసం చదువుతాడు. కానీ వాడు సైకిల్ కోసం చదివినా వాడి ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఆ ఫస్ట్ క్లాస్ రావటం వల్ల వాడికి ఇంటర్మీడియట్లో కావాల్సినటువంటి కాంబినేషన్ వస్తుంది. కానీ వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, నాన్న కొనబోయేటటువంటి సైకిల్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మొదట్లో మీకు కూడా ఏమని చెప్తాం, మీకు ఈ కోరికలు తీరిపోతాయి, మీకు ఆ కోరికలు తీరిపోతాయి, మీరు పిల్లి మొగ్గలు వేయగలుగుతారు, ఇది చేయగలుగుతారు, అది చేయగలుగుతారు. ఎదగండి, చిన్నపిల్లల్లాగా అసలైన విషయాన్ని పట్టుకోకుండా ఈ సైకిల్స్ని చాక్లెట్స్ని పట్టుకోకండి. మరి అసలైనటువంటి విషయం ఏమిటి, ఏంటి అసలైనటువంటి విషయం, అసలైనటువంటి విషయం ఏమిటో ఎంత విచిత్రంగా మనం మర్చిపోయాము అంటే, ఆ అసలైనటువంటి విషయాన్ని జ్ఞప్తి తెచ్చుకోవడానికి చాలా అవస్థపడాల్సి వస్తుంది. అదేంటి మాస్టారు అసలైనటువంటి విషయం అంటారు, మర్చిపోయాం. మీకు చాలా దగ్గర స్నేహితుడు, చాలాసార్లు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, భార్యకి చెప్తూ ఉంటారు, పిల్లలకి చెప్తూ ఉంటారు, స్నేహితులకి చెప్తూ ఉంటారు, అప్పుడు నేను ఉన్నప్పుడు నాకు ఇలా సహాయం చేశాడు, అలా సహాయం చేశాడు, నేను వాడిని మరవలేనని. ఒక్కొక్కసారి మాటల సందర్భంలో అతని పేరు గుర్తురాదు. మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఎదురైందా? నాకు మాత్రం చాలాసార్లు ఎదురైంది. నాలిక చివర ఉంది, అలా పీకాలి అంటున్నాను, నాలిక బయటకు వస్తుంది కానీ మాట బయటికి రావటం లేదు, పేరు గుర్తు రావటం లేదు. ఉందా అలాంటి అనుభవం మీకు? అదే ఇక్కడ మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు ఎందుకు పుట్టారు? మీరు అంటే ప్రతి మానవ శరీరధారి అని నా ఉద్దేశం. కేవలం మీ గురించి నేను మాట్లాడటం లే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ శిబిరాలు సంపూర్ణ మానవ జాతి యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఇటు అటు తేలిపోతుంది 1.5 సంవత్సరాల్లో, మీ వల్లే తేలుతుంది. మీరే ఈ ప్రపంచ భవితవ్యాన్ని నిర్ణయించబోతున్నారు. అసలు పృథ్వీ అనేటటువంటి గ్రహం సూర్యమండలంలో ఉంటుందా ఉండదా అనేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎవడు పడితే వాడు యాటమ్ బాంబులు పేల్చి పాలిస్తున్నాడు, ఏ ఒక్కడికి తిక్కరేగినా చాలు, రేపు ఈ క్లాస్ గ్యారంటీగా ఉండదు, ఇంచేదంటే భూమే ఉండదు. ఒక్కడికి తిక్కరేగితే చాలు, అమెరికాకి తిక్కరేగినా చాలు, రష్యాకి తిక్కరేగినా చాలు, పాకిస్తానీకి తిక్కరేగినా చాలు, మరి ఇండియాకి తిక్కరేగదా మాస్టర్ అంటే సాధారణంగా రేగదనే అనుకుంటున్నాం మనం. ఇండియా వల్ల అది ఆగుతుంది తప్ప ఇండియా వల్ల ఒక పరమాణు యుద్ధం వస్తుంది అని అనుకోవటంలే. కానీ వచ్చిందే అనుకోండి, ఏమవుతుందో తెలుసా? అసలు పృథ్వీ అనేటటువంటి గ్రహమే ఉండదు. ఇంకా మిగతా మీ కోరికలన్నీ పక్కన పెట్టుకోండి. 5 సంవత్సరాల తర్వాత నేనేం చేస్తాను, 5 రోజుల తర్వాత నేనేం చేస్తాను, ఇవేం మిగలవు మనకి. ఈ ప్రపంచ భవితవ్యం గురించి ఆలోచించటం కంటే ముందు నేను ఇంకోటి ఆలోచించమంటున్నాను నేను మిమ్మల్ని. ఇక్కడ మానవ శరీరము పుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి మనము ఎందుకు అసలు ఇక్కడ పృథ్వీ మీదకు వచ్చాము? చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న అది. మనకి ఈ ప్రశ్న అసలు అసంబద్ధంగా అనిపిస్తుంది, కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు మీకు మీరు ఎవరో తెలీదు. మీ పేరేంటి అంటే మీ అమ్మ నాన్న పెట్టారు మీకు, మరి మీరెవరు? పేరు లేదా మీకు? అమ్మ నాన్న వాళ్ళు పేరు పెట్టకముందు నిశ్శబ్దం చెప్పండి. అమ్మ నాన్న వాళ్ళు మీకు ఏమీ పేరు పెట్టలేదు, పెట్టేలేదు అనుకుందాం మనం. అప్పుడు ఏమవుతుంది మీకు? కొంచెం ఊహించండి ఏమవుతుందో. అసలు పేరే లేదు మీకు, అనామిక అనే పిక్చర్ అవుతుందేమో. కానీ అనామిక అయినా అదొక పేరేగా కదా. కొంచెం ఆ మానసిక స్థితి మీరు అర్థం చేసుకోగలిగితే, ఏమీ పేరు లేనటువంటి ఆ చైతన్యం, ఓ బిడ్డగాను ఆడపిల్లగాను మగపిల్లగాను పుట్టినటువంటి ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యాడు, లేకపోతే పెరిగి పెద్దదయ్యింది, పేరు లేదు, ఎలా పిలుస్తారు? కానీ పిలవలేకపోతే అతనికి ఉనికి ఉన్నట్టా లేనట్టా? జీవించి ఉంది కదా. మరి ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అని అది మీరు ప్రశ్నించుకోవాల్సిందే. మౌనంలో మీకు ఈ ప్రశ్నకి జవాబు ఈ 3 రోజుల్లోనూ దొరుకుతుంది. వెతుకుతే వెతుకుతే అని ఆలోచించటం మొదలెట్టకండి. మీరు ఆలోచిస్తే, మీరు కనుక ఆలోచించి దానికి జవాబు చెప్పుకోగలిగారనుకోండి, అసలు యోగ సాధనే అక్కర్లే. హాయ్, మీ స్వంత ఆలోచనలతో ఈ భూమి మీద ఉన్నటువంటి మీ ఉనికి యొక్క కారణం మీకు ఖచ్చితంగా బోధపడదు. యు కెనాట్ ఆన్సర్ ఇట్. కేవలం మౌనంలోనే మీకు జవాబు దొరుకుతుంది. అందుకని మౌనం పాటించండి. ఇక్కడ ఉత్తినే మౌనంగా కూర్చున్నాను మాస్టరు. వారానికి ఓ రోజు గాంధీ గారు కూడా మౌనంగా ఉండేవారు. ఆ మౌనం గురించి నేను మాట్లాడటం లేదు. సక్రియమైనటువంటి మౌనం, మామూలు వ్యక్తిత్వాలు కాదు మీరందరూ కూడా, అనేక మంది ఋషి చేతనత్వధారులు ఈనాడు ఈ శరీరంలో ఇక్కడ ఏకత్రితం అయ్యారు అని అనేక మంది మహానుభావులు చెప్తున్నారు. లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటారు మీరు? ఇదంతా వింటో ఆ మౌనంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఫలానా వాళ్ళని నా భర్త అంటున్నాం, ఫలానా వాళ్ళని నా కూతురు అంటున్నాం, ఫలానా వాళ్ళని నా తమ్ముడు అంటున్నాను, రకరకాల సంబంధ బాంధవ్యాలు, ఫలానా వాళ్ళని నా శత్రువు అంటున్నాను, ఇదంతా దేని చుట్టూ తిరుగుతోంది? ఓ పేరు చుట్టూ తిరుగుతోంది. రామకృష్ణకి వీడు చాలా ఇష్టం, రామకృష్ణకి వీడు శత్రువు, రామకృష్ణకి వీడు మిత్రుడు. రామకృష్ణే లేకపోతే మీ పేరు అక్కడ పెట్టుకోండి, ఆ పేరే లేదు అక్కడ. అప్పుడు ఎవరు ఎవరికి శత్రువు, ఎవరు ఎవరికి మిత్రువు, ఎవరికి ఎవరికి ఏ బంధాలు ఉంటాయి? మరి జీవితం ఉన్నట్టా లేనట్టా? అప్పుడు జీవితం అయితే ఉంది కదా. కానీ మనం ఎక్కడ ఒక విష వలయంలో చిక్కుపోయి ఉన్నామంటే, ఈ సంపూర్ణ మానవ జాతి ఎందుకు పనికిరానటువంటి, కేవలము మన అవసరానికి ఆ క్షణానికి తీర్చడానికి కావలసినటువంటి ఒక చిన్న చిన్న సంబంధ బాంధవ్యాలు, పరస్పర సంబంధ బాంధవ్యాలు, రైల్వే స్టేషన్లో ఏర్పడేటటువంటి బాంధవ్యాలు. రైలు ఎక్కడానికి వచ్చారు, ఒకడు వైజాగ్ వెళ్ళాలి, ఒకడు హైదరాబాద్ వెళ్ళాలి, ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నారు. హాయిగా ట్రైన్ లేట్ అయింది, ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళలేరు కదా, అక్కడే కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. మీరేం చదువుకుంటున్నారంటే మీరేం చదువుకుంటున్నారు అన్నారు. మీరు మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆహా ఓహో మనం చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇంకా అంతే, మనం ఉత్తరాలు రాసుకుంటూనే ఉండాలి అని అడ్రస్లు కూడా తీసుకుంటారు. తర్వాత మళ్ళా వాళ్ళు ఎవరో మనం గుర్తించాం కదా. రైల్వే ట్రైన్లో ఎంత ప్రేమ డెవలప్ అయిపోతుందో. ఇప్పుడైతే నాకు తెలియదు కానీ ఇదివరకు అయితే కాశీకి వెళ్ళాలంటే 2.5 రోజులు పట్టేది ట్రైన్లో. అసలు బాహ్య స్నేహం డెవలప్ అయిపోయేది. అసలు ఆ మధ్యన ఇటార్సీలోనో ఎక్కడోనో ఒకళ్ళు దిగిపోతూ ఉంటే అసలు 75 మంది ఒక డబ్బాలో. ఇంకంతే ఇంకేముంది మనకి ఆ ప్రేమ అది ఇంకా మర్చిపోలేము. ఇంకా అనుకుంటాం నిజంగానే ఉత్తరం రాస్తామనే అడ్రస్లు పుచ్చుకుంటాం. ట్రైన్ దిగుతాం, ఎవరికి రాయం. అదే విషయం ఇక్కడ మీరు కాస్త ఆలోచించుకోండి. ఇక్కడ వైరాగ్యం గురించి నేను మాట్లాడటం లేదు, సత్యాల గురించి మాట్లాడుతున్నాను. ఉన్న సత్యం అదే. మరి కలిసిమెలిసి ట్రైన్లో ఉన్నప్పుడు రేపు ఎలాగో విడిపోతాం కదా అని మాట్లాడటం మానేశాం వాళ్ళతో. ఆప్యాయంగానే ఉన్నాం కదా, ప్రేమగానే ఉన్నాం కదా, కావలసిన సహాయాలు చేసుకుంటూనే ఉన్నాం కదా, ఇంకా మామూలుగా ఇంట్లో చేయని సహాయాలు కూడా అక్కడ చేసినట్టే. మీరు మీ బంధుత్వాలలో, మీ పరస్పర సహకారాలలో ఇంకా తీవ్రత తేవండి. నేను చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మీ బంధుత్వాలలో, లింక్స్లో తీవ్రత ఎక్కువ తీసుకురాలేకపోతే నేను చెప్పింది మీకు అర్థం కాదు. రైల్వే కంపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఆ ప్రేమ ఆప్యాయత గుర్తు తీసుకోండి. నిత్య జీవితంలో మన ఇళ్లలో వస్తుందా అది ఆలోచించుకోండి. మన ఇంట్లో ఆప్యాయత ఉంటుందా? ట్రైన్లో వచ్చే ఆప్యాయత ఎంత గబుక్కుని దూకి తీసుకొచ్చేస్తాం. పక్క వాళ్ళకి మంచి నీళ్ళు కావాలంటే ఇంట్లో ఎవరైనా అడిగితే తెచ్చుకోపోంటాం కదా. ఏంటి తేడా అక్కడ, ఎందుకు అలా అనిపిస్తుంది? ఇక్కడ రోజు ఇదే గొడవ అయినా అని అందుకు విసుగు. ట్రైన్లో ఆ విసుగు లేదు. ఇంచేత ఇవాళ కాకపోయినా రేపైనా దిగిపోతాం. మరి ఇక్కడ అలాగే దిగిపోతారు మీరు. ఎటు వచ్చి కొంచెం టైం పీరియడ్ కాస్త పెద్దదయ్యింది అంతే. ఒక రోజులో దిగడం బదులు ఓ 100 సంవత్సరాలు దిగుతారు అంతే కదా. అంచేత నేను బాధ్యత మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలి అని చెప్తున్నానే, దాన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను నేను. బంధుత్వాల్ని తగ్గించమని చెప్పటం లేదు, నేను పెంచుకోమని చెప్తున్నాను నేను. మీకు ఎప్పుడు మన భారత జాతి దౌర్భాగ్యం ఏంటి అంటే ఎప్పుడు తలకిందురుగానే అర్థమైంది అందరికీ. ఎందుకు తలకిందురుగానే అర్థమవుతుంది? గురువు ఉన్నాడు, ఎన్ని కుటుంబాల బాధ్యత వహిస్తాడు? మీరు ఆలోచించండి. శుద్ధి సాయి ఉన్నాడు, శరీరం వదిలిపోయినా వాళ్ళకి ఎంత బరువు ఆయనకి, గుదిబండలం. బాధ్యత వహిస్తున్నాడా లేదా? ఎంత చురుగ్గా వహిస్తాడు? చనిపోయాక కూడా, శరీరం లేకపోయాక కూడా యోగుల చరిత్ర చదవమనేది అందుకు ఆ బాధ్యత. నువ్వు నా వైపు చూడు, నేను ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాను అంటే నిప్పులో చేపెట్టేనా రక్షించాడు కథలు. మరి ఆ స్థాయిలోకి మనం ఎదగాలి అని కదా ఇక్కడికి వచ్చింది. అంతకంటే తక్కువ మాత్రం ఆలోచించకండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా యోగులు అవుతారు. దారిదే, ఇదే దారమ్మట వాళ్ళు యోగులు అయ్యారు, మీరు కూడా ఇదే దారమ్మట యోగులు అవుతారు. కానీ మనం కొంత అవగాహన లోపం వచ్చేసింది. ఏం చేస్తున్నాం? యోగత్వం అవ్వాలి అంటే కుటుంబంలోని బాధ్యతలు, స్నేహితుల యొక్క బాధ్యతలు తగ్గించుకోవాలనిపిస్తుంది మీకు. కాదు, గురువు యొక్క యోగ సిద్ధి ఎంత గొప్పదవుతే ఆ గురువుకి అన్ని బాధ్యతలు పెరుగుతాయి. ఒక్కసారి సిద్ధి సాయి ఏమయ్యా సార్ నీకు నేను ఎందుకు హెల్ప్ చేయాలి అని అడిగితే మనం ఏం జవాబు చెప్తాం? అనాథ రక్షగా దీనబంధు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, రక్షించు అని చాలా నమ్మకంతో ఆర్తితో పిలుస్తాం కదా. సిద్ధి సాయిని కాకపోతే రామకృష్ణ పరమహంసని, రామకృష్ణ పరమహంసని కాకపోతే శ్రీరామ శర్మ ఆచార్యని, మీరు ఎవరినైనా పిలవండి, పిలిచేది ఒకడినే. ఆయన నేను ఇంత తపస్సు చేశాను, 24 సంవత్సరాల పాటు కేవలము గో సంస్కారిత ఆహారం తీసుకుని. ఎవరి గురించి చెప్తున్నాను నేను? తీసుకుని నేను తపస్సు చేశానే. ఎందుకు ఈ తపస్సు చేశాను అంటే మీ కోరికలు తీర్చడానిక అని అడిగితే అడగడు ఆయన. అడిగితే మన దగ్గర జవాబు ఏమైనా ఉందా? ఎందుకు తీర్చాలి ఆయన? అసలు ముక్కు మొహం కూడా తెలియదు ఏమంది. ఆ స్థితికి మీరు కూడా రావాలి. అది నేను చెప్పేది బాధ్యత అంటే. బాధ్యతగా మీ ఇంట్లో పనులు, మీ కుటుంబంలో పనులు, మీ స్నేహితుల పనులు ముందుకు వెళ్ళి స్వీకరించి చేయండి. మీకు మనసులో ఇష్టం ఉందా లేదా దాని గురించి మీరు పట్టించుకోకండి. అది ప్రకృతి పట్టించుకోదు. మీకు ఇష్టం ఉండి మాత్రం ఇంగారా, జ్వరం వచ్చింది చేదు మాత్ర, ఇష్టం లేదు మింగటం. డాక్టర్ వాడు నోరు ఇలా పట్టుకుని దిగింది గొంతుగా, మాత్ర పనిచేస్తున్నా పనిచేయదా. ఈ యోగ సిద్ధి కోసము, యోగ సాధన కోసము ఈ బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను అని పూర్తిగా మనస్ఫూర్తిగా చేయండి. వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి? వాళ్ళు నేను చెప్పింది వింటలేదే, వాళ్ళు నాకు అనుకూలంగా లేరే. మనం గురువులకి ఏం అనుకూలంగా ఉన్నాం? అయినా గురువుల మీద మనకు ఎంత నమ్మకం, వాళ్ళు సహాయపడతారని పడతారు కూడా. వాళ్ళు పడరని నేను చెప్పటంలే, వాళ్ళు ఆ స్థితికి ఎలా ఎదిగారు, మీరు కూడా ఇది చేస్తే ఎదుగుతారు. ఇది చేయండి, మంత్రజపాలు యజ్ఞాలు అవి కూడా ఒక స్థాయి వరకే తీసుకెళ్తాయి మిమ్మల్ని. ఆ తర్వాత మీ మానసిక స్థాయిలో మార్పు రాకపోతే ఇంకేవేమీ పనిచేయం. అందుకు ఆ మానసిక స్థాయిలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా బాధ్యత నేను సక్రమంగా చేస్తున్నాను లేదు. నేను అనేక సార్లు నా జీవితంలోనే ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను, నేను ఎలాగ తప్పులు చేశాను. సలహా ఒకటే, మన అమ్మాయో మన అబ్బాయి పనో అయిందనుకో, ఏం చేస్తారు మీరు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు? మరి ఆ బాధ్యత అలా అని మీరు మొయలైన బాధ్యత దేని మీరు పెట్టుకుని వెళ్ళారనుకోండి, మళ్ళీ కామన్ సెన్స్, మీరు చేయగలిగినంత. కానీ మనం చేయగలిగినంత అనేది ఒకటే కండిషన్, నేను మీకు చెప్తాను, నేను మీ శరీరము అలిసిపోయి పడిపోయేంత వరకు చేయండి. అంతకంటే ముందు మాత్రం మీరు నాకు అయిపోయింది మాస్టారు పని అని మాత్రం ఆకండి. బాధ్యత నిర్వహణలో ఇది చాలా 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 ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. మీరు ఇక్కడ కూర్చుని ఈ 3 రోజుల్లో మీ బాధ్యతలను మీరు ఇదివరకు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అనేది కొంచెం బేరీజ్ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు వినరు మాస్టారు, వాళ్ళని వినమని అవడం నాడు మీరు చేయటం మొదలు పెడితే అందరూ చేయించుకుంటారు, ఏం బాగలేదు, ఎముకలు విరిగిపోతాయి. అంతేగా కామన్ సెన్స్, మీ బాధ్యత ఎంత, మిమ్మల్ని వాళ్ళు ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అందుకే నేను ప్రతిసారి ఈ క్లాసుల్లో చెప్తాను, మీరు ఎన్నిసార్లు చెప్పినా అక్కడ మీరు ఎప్పుడు పప్పులో కాలేస్తూనే ఉంటారు. కానీ పప్పులో కాలేసేయటం బెటర్, చేయటం మానేయటం బదులు. పుణ్యులు నేర్చుకుంటారు, చేయకాలుతుంది అంతేగా. బాధ్యత అంటే ఏంటంటే మీరు తప్ప వాళ్ళకి ఆ పని చేయలేరు ఇంకోళ్ళు. ఇది ఒక టెస్ట్గా పెట్టుకోండి. లేదు అందరికీ నేనే మంచినీళ్ళు వడ్డించాలి, అందరికీ మంచి కంచాలు నేనే పెట్టాలి, అన్నం కూడా నేనే వండాలి. ఓపిక ఉంటే చేయండి, అది చేయటమే మంచిది. కానీ పారాసైట్ అంటామే, పారాసైట్ అంటే తెలుసు కదా, పరాన్నజీవి, ఇంకోళ్ళ మీద ఆధారపడేవాడు. మీరు చాలా ఎక్కువగా ఇలా చేయటం మొదలెట్టారనుకోండి ఏమవుతుంది, మానేసి నెత్తికెక్కి కూర్చుంటారు. కానీ యోగ సాధనలో నెత్తికెక్కించి కూర్చోటం బెటరు, బాధ్యత నిర్వర్తించకుండా ఉండటం బదులు. అందుకోసమే కదా మాస్టారు మేము చేయింది లేకపోతే చేయమా ఏంటి పాటికి, అసలు మొత్తం కుటుంబ బాధ్యత మా చిటికన వేల మీద ఎత్తేసి ఉండేవాళ్ళం, వాళ్ళకి నేర్పుతున్నాం మేము. వద్దు మిమ్మల్ని మీరు మోసపోతుకోండి. ఈ బాధ్యత దీన్ని నేనే చాలా రోజులు బట్టి తిప్పి చెప్తున్నాను. ఎన్నిసార్లు తిప్పి చెప్పినా ఎక్కడో ఒక కొత్త యాంగిల్ వస్తుంది, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు. దానికి కూడా నేను ఇందాక నేను రేస్ చేసిన మొట్టమొదటి ప్రశ్న, మీకు మీ పేరు పెట్టకముందు మీరెవరు? ఒకవేళ తల్లిదండ్రులు మీకు పేరు పెట్టి ఉండకపోతే మీరేం చేసి ఉండేవారు అనే ప్రశ్నకి కనుక మీరు జవాబు చెప్పుకోగలిగితే, దీనికి ఏమని జవాబు చెప్పుకుంటాం మనం, మన భారతీయ శాస్త్రంలో యోగ శాస్త్రంలో పునర్జన్మ కర్మ సిద్ధాంతము ఇవి 2 సిద్ధాంతాలు మనం ఒప్పేసుకుంటాం మనకి తెలిసినా తెలియకపోయినా. ఏంటి, ఈనాడు మనకి స్నేహితులుగా ఎవరు ఉన్నా, కొడుకులుగా ఎవరు ఉన్నా, తల్లిదండ్రులుగా ఎవరు ఉన్నా, ఏ విధమైనటువంటి నచ్చినా నచ్చకపోయినా ఏ విధమైనటువంటి బంధాలున్నా, ఈ బంధాలన్నిటికీ కారణం ఏంటి, కర్మ. ఇక్కడే ఎందుకు రావాలి, ఈ యోగ విద్య ప్రపంచంలో ఇంకెక్కడా నేర్పబట్టం లేదా అంటే మన కర్మ అది ఉత్తుఖా కాదు. కర్మ అని నేను నెగిటివ్గా చెప్పటం లేదు, పాజిటివ్గా చెప్తున్నా. మన బంధాలు అలాంటివి, ఇంకో చోటకి వెళ్తే ఈ విధమైనటువంటి గ్రోత్ ఉండదు. యోగ విద్యకి ఇది ఎంత నిజమో, మీరు మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరుగుతున్నారో ఆ పరిస్థితులు లేకపోయినా ఈనాడు ఇక్కడ ఈ యోగ విద్య నేర్చుకోవటానికి రాలేరు. ప్రతిదీ కారణం అవుతుంది, ప్రతిదీ కారణం అవుతుంది, ప్రతిదీ కారణం అవుతుంది. ఒక చోట ఇంట్లో ఉన్నా, ట్రాన్స్ఫర్ ఇంకో చోటకి వెళ్ళినా, ఎదురెదురిళ్లల్లో ఉంటున్నా, పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నా, వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి? ఏదో ఒక కర్మ. ఇక్కడ మీరు మౌనంగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి, అది ఏ కారణాల వల్ల ఇక్కడ మనం ఏకత్రితమయ్యాం. ఈ ప్రశ్నలకి జవాబు సంపాదించుకోండి, దొరుకుతుంది మీకు జవాబు. ఆ ఫలానా వాళ్ళు చెప్పటం వల్ల వచ్చేసాం మాస్టరు అనిపిస్తుంది, అలా ఫలానా వాళ్ళు చెప్పటం వల్ల వచ్చారు. ఒకనాడు కాశీలో నేను రీసెర్చ్ అప్లికేషన్ ఇచ్చాను. రీసెర్చ్లో సీట్ వస్తుందో రాదో నాకు తెలీదు, సీటు రాకపోతే ఏం చేయాలి అనేటటువంటి మీమాంసలో ఉన్నాను. నేను యూనివర్సిటీకి వెళ్ళాలి, యూనివర్సిటీ మేము ఉంటాం ఇంటి సెంటర్ దగ్గర నుంచి సుమారు 16-17 కిలోమీటర్లు బస్ స్టాండ్లో నుంచున్నా. యూనివర్సిటీకి వెళ్తాను, ఎక్కా, కొంచెం రష్గా ఉంది ఆ రోజు, బ్రేక్ వేసాడు, తూలింది. నా ఎదురుకుండా నుంచున్నటువంటి ఒక వ్యక్తి చేతిలో నుంచి ఒక మ్యాగజైన్ కింద పడింది. మ్యాగజైన్ ఎత్తే అతనికి ఇచ్చా. ఎప్పుడైనా మ్యాగజైన్ అది కింద పడి ఎత్తిస్తే సహజంగానే అందమైన బొమ్మ ఏదైనా ఉంటే చూస్తాం మనం. ఇస్తో చూశా నేనంతే. చివరి ఆహ్వానము దాని మీద రాసి ఉంది, ఆఖరి విదాయి సమ్మేళన్ అంటే చివరి ఆహ్వానము. 1971లో జరిగింది ఇది. శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక వ్యక్తి 71లో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, చాలా విచిత్రమైనటువంటి నిర్ణయం. మరీ హిమాలయాలు గడిపోతున్నాను నేను, మీకు కనిపించను, మన అదృష్టం బాగుండి 90 వరకు ఉన్నారు ఆయన, ఇంకో 20 ఏళ్ళు ఉన్నారు, కానీ నా కంట్లో అది పడినప్పటికీ అదే ఆఖరి ఆహ్వానం చూశా. ఆఖరి ఆహ్వానం అనేసరికి సహజంగానే కుతూహలం ఉంటుంది కదా. కిందది కూడా చదివా, మధురలో ఫలానా ఫలానా రోజుల్లో జూన్ 16, 17, 18, 1971 రాదలుచుకున్న వాళ్ళు రావచ్చును అంతే. ఇచ్చే శాతానికి ఏహే కదల్లే లోపల ఏం కదులుతుంది ఆయన ఎవడో తెలీదు, ఏమి కదల్లే. వెళ్ళాం యూనివర్సిటీకి. సరే ఎప్పుడు యూనివర్సిటీలో ఏముంటుంది, రేపు రా అంటారు అంతేగా, మీ అప్లికేషన్ సంగతి ఏమీ తేలేదయ్యా, ఓ 2 నెలల తర్వాత రా అన్నారు. సరే అన్న, మళ్ళీ 2 నెలల తర్వాత వెళ్ళా. 2 నెలల తర్వాత వెళ్ళాక సరే ఏదో మీకు సీట్ ఇచ్చామన్నారు, ఒక సూపర్వైజర్ని అలాట్ చేశారు. సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళాను, వచ్చావా అన్నాడు. సరే కూర్చో అన్నాడు. నీ పక్క సీట్లో నీ సీనియర్ ఒక అతను ఉన్నాడు, అతను థీసిస్ సబ్మిట్ చేయబోతున్నాడు, కాన్పూర్ వెళ్ళాడు, థీసిస్ సబ్మిట్ చేయబోతున్నాడు అని వినగానే ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకేంటే వాడికి మనం పట్టం, కొత్త వాళ్ళకి ఏం పడుతుంది, వాడు థీసిస్ సబ్మిట్ చేసుకుని పోయే దృష్టికోణంలో ఉంటాడు. సరే నా రీసెర్చ్ వర్క్ మొదలెట్టాను, 3 నెలలు అయింది, అప్పుడు వచ్చాడు. ఎవరు, ఎవరిని నేను బస్సులో ఢీ కొట్టానో వాడు, నగేంద్ర సింగ్ అని. మ్యాగజైన్ మళ్ళీ తీసిచ్చాడు, అప్పుడు కూడా నాకు తెలియదు అతనే అతనని. ఆ మ్యాగజైన్ తీసిస్తే చివరి రోజులు మా గురువుగారు హిమాలయాలు గడిపోతున్నారు, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా వెళ్ళొచ్చు అన్నాడు. మళ్ళీ ఆ మ్యాగజైన్ నా ముందు, నా జీవితాన్ని మార్చేసింది అది. ఆ మ్యాగజైన్ పడి ఉండకపోతే, నేను చూసి ఉండకపోతే, 3 నెలల తర్వాత అతను వచ్చి ఉండకపోతే ఈ ప్రశ్నలందరికీ ఆన్సర్ లేదు నా దగ్గర. అలాగే మీరు ఇక్కడికి వచ్చి 3 రోజులు ఉంటే, అక్కడ 3 రోజులు ఉన్నాను నేను గురువుగారి దగ్గర, జూన్ 16, 17, 18, 1971. ఆ అంకురాలు ఇప్పుడు ఇలా రూపుదాల్చాయి. మరి మీ అంకురాలు అంత టైం పట్టవు. కారణం ఏంటంటే నేను ఇవంతా నేర్చుకుంటున్నప్పుడు నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను, గురువులందరూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి పెద్ద కన్ఫ్యూజను అంటే, సవ్యంగా ఈ విషయాన్ని ప్రజలకు అందిస్తే వాళ్ళు వింటారా, మౌనంగా కూర్చోంటే ఎవడు వింటాడు, వినరు. మొట్టమొదటిసారే అసలు దత్త ప్రదర్శనలు, సూర్య నమస్కారాలు ఇవేమీ మీకు చెప్పలేదనుకోండి, నేను అసలు మీకు ఇవేమీ మాట్లాడలేదు, మీరు వచ్చారు ఒక అరగంట తర్వాత అసలు రారు ఆ చుట్టుపక్కలకి మీరు. వీడు వద్దులే ఏదో నోరు మూసి కూర్చోమంటున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరాలలో భౌతిక జగత్తులోనే కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో చాలా విచిత్రమైనటువంటి మార్పులు వచ్చాయి. ఆ మార్పులు మీకు భౌతిక జగత్తులో కనిపిస్తున్నాయి, మీరు గుర్తించటంలే. నేను చెప్పానే బస్సులో ఆ మ్యాగజైన్ పడింది, నేను తీసి ఇచ్చాను, నాకు గుర్తించలే నేను ఈ వ్యక్తే నా జీవితాన్ని మార్చేస్తాడని. అలాగే ఈ భౌతిక జగత్తులో చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏం జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా తక్షణమే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది. దాన్ని ఈమెయిల్ అనండి, ఇంకోటి పేజర్ అనండి, ఇంటర్నెట్ వెబ్ అనండి, మీరు ఏదైనా పేరు పెట్టండి, దాని పేరుతో సంబంధం లేదు. కానీ జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు చుట్టూరా ప్రపంచాన్ని మీరు కనుక చూస్తే ఒక 2-3 సంవత్సరాల కిందట కంటే ఇప్పుడు మీరు పక్కన బ్రాడీపేట అరండల్పేట వెళ్ళటం కంటే లండన్తో మాట్లాడటం తేలిక. తిప్పేస్తారు 2 నిమిషాల్లో మాట్లాడేస్తే అయిపోతాయి అంత. మీరు బ్రాడీపేట వెళ్ళి టెలిఫోన్ సౌకర్యం లేనివాడు ఇంటికి వెళ్ళి మాట్లాడి రావడం చాలా కష్టం. అంటే ఏం జరిగింది అక్కడ, మీకు అడ్రస్ కనుక తెలిస్తే, టెలిఫోన్ నెంబర్ కనుక తెలిస్తే ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యక్తి ఉన్నా కూడా మీరు సంబంధం స్థాపించుకోగలరు అన్న పరిస్థితి ఉంది కదా ఇప్పుడు. మరి ఆధ్యాత్మిక జగత్తులో ఇదే పరిస్థితి ఎందుకు డెవలప్ అయి ఉండకూడదో ఆలోచించండి. మీరు భౌతిక జగత్తులోని ఆధ్యాత్మిక శక్తి లేనటువంటి వాళ్ళే కేవలము భౌతికమైనటువంటి పరికరాలను ఉపయోగించుకుని ఇంత అద్భుతమైనటువంటి సంచార వ్యవస్థను, సందేశ వాహక వ్యవస్థను, కమ్యూనికేషన్ సిస్టమ్ని డెవలప్ చేసి ఉంటే మరి గురువులు ఇంకా ఎంత అద్భుతమైనటువంటి సిస్టమ్ని డెవలప్ చేసి ఉంటారు. మరి డయల్ చేయటమే కావాలి, చెయ్యండి అంటున్నా. అది నా ధైర్యం. నా మీద ఏం ధైర్యం లేదు, నాకు గురువుల మీద నమ్మకం ఉంది. ఏంటి నాకు నమ్మకం అంటే, అసలు భగవంతుడు ఆధ్యాత్మిక శక్తి మీద నమ్మకం లేనటువంటి వైజ్ఞానికులు సంపూర్ణ ప్రపంచాన్ని ఇలాగా కలిపేయగలిగితే గురువులు అసలు దానికి తగినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసేసి ఉండుంటారు వాళ్ళు ఆల్రెడీ. మనం ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటాం, టెలిఫోన్ చేశారు, ఏమయ్యా ఆరోగ్యంగా ఉన్నావా అని మీరు అడిగారు. అడిగాక మీరు వింటే కదా వాడు జవాబు వినిపిస్తుంది. మీరు ఎలా అడుగుతూనే వెళ్ళిపోయారు అనుకోండి, ఈ ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం బాగుందా, ఉద్యోగం వచ్చిందా లేదా, అప్లై చేసావా లేదా అని ఒక అలా ఒక 250 ప్రశ్నలు మీరు అడిగేశారనుకోండి, మొదటి ప్రశ్న మర్చిపోతాడు వాడు జవాబు చెప్పడానికి. అంచేత ఏం చేయాలి, జవాబు రావాలంటే మీకు మౌనంగా ఉండాలి. ఆ మౌనం, ఉత్తిన మౌనంగా ఉండకండి, జవాబు వినండి. ఖచ్చితంగా మీకు ఈ 3 రోజుల లోపల మీకు తెలుస్తుంది ఏదో కదిలింది లోపల అని. ఒకసారి ఒక మీరు చాలామందికి రాత్రిళ్ళు పడుకునేటప్పుడు మధ్యాహ్నం పడకుర్చీలో పడుకుని ఉంటేను, చాలామందికి మంచం మీద పడుకుని ఉంటేను గబుక్కుని కిందకి పడిపోతున్న అనుభూతి వచ్చి ఉంటుంది మీలో చాలామందికి. ఈ కాలం అది ఎక్కువైంది కూడా. నేను చెప్పింది అర్థమవుతుందా? మీరు మామూలుగానే ఉన్నారు, మంచం మీద పడుకుని ఉన్నారు, ఏమీ అవ్వలేదు. సడన్గా మీకు ఏమనిపిస్తున్నట్టు మీరు కిందకి జారిపోతున్నట్టు ఉలిక్కి పడతారు, ఏం లేదు మీరు అక్కడే ఉన్నారు. అలాంటి కుదుపు మీకు తెలుస్తుంది ఇక్కడ, ఆ ప్రెషర్. ఆ ప్రెషర్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇంకంతే, ఇంకా మనం చేసేది ఏం లేదు, ఇంకా చేసేది ఏదో అదే చేస్తుంది. అది మీరు గమనించకపోయినా, మీరు గమనించలేకపోయారు అనుకోండి, ఏం పర్వాలే, ఆ కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ కనెక్షను దాన్ని దాన్ని కాపాడుకునే శక్తి దానికి ఉంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, మీరేదో అనుకుంటారు మీరంతా యోగం చేస్తున్నారని, దదామి బుద్ధి యోగం తం, నేనిస్తాను ఆ బుద్ధి మీకు. లేకపోతే ఇక్కడికి రావాలనిపించదు, మాట్లాడాలనిపించదు, చేయాలనిపించదు. అంచేత మౌనంగా ఉండి ఏం వినాలి, ఎలాంటి అనుభూతి వస్తుంది మీకు, సర్వజ్ఞత్వమే మీకు వస్తే ఎలా ఉంటుందో ఆ అనుభూతి వస్తుంది. ఖచ్చితంగా ఆ క్షణంలో మీరు సర్వజ్ఞులు అవుతారు, సర్వవ్యాపకులు అవుతారు, సర్వసమర్థులు అవుతారు. కానీ నల్లటి మేఘాలు కమ్మేసుకుని ఉన్నాయి, ఒక చిన్న గాలి తెర వచ్చింది, కొంచెం ఆ మబ్బు తెర తొరిగి సూర్యకిరణం ఇలా వస్తుంది, మళ్ళా బొబ్బు కమ్మేసిన వెనకాతల సూర్యుడు ఉన్నాడు అని నమ్మకం వస్తుంది కదా మీకు, ఆ అనుభూతి వచ్చేసింది కదా, వెనకాతలు ఉంది ఒక దివ్యమైనటువంటి తేజస్సు, ఆ అనుభూతి వస్తుంది మీకు. ఒక సెకండ్కి రావచ్చు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి రావచ్చు, పర్వాలే. ఒక్కసారి మీ జీవితాలలో అది దిగితే మన ఇప్పటి జీవితాలు ఎంత చీకటిమయంగా ఉన్నాయో అర్థమవుతాయి. అందుకని ఈ అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తాం. ఆ సర్వజ్ఞత్వం ముందు మనకు ఎంత జ్ఞానం ఉంది, సర్వవ్యాపకత్వం ముందు మనం ఎక్కడున్నాం, సర్వసమర్థత ముందు మనం ఎక్కడున్నాం, కానీ ఆ కిరణం ఉందే ఆ గురువు యొక్క అనుగ్రహం. ఆ గురువు ఎవరు, మళ్ళా బయట వెతుక్కోకండి గురువుని, బయట లేడు లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్నటువంటి చేతనత్వము అందరిది ఒకటే, ఎవడైనా సరే నేను అంటాడు. నేనుకి ప్లూరల్ చెప్పండి ఏంటో చూద్దాం, నేనులు అనొచ్చా, ఒకడే యూనివర్సల్ వన్, ప్రతివాడు నేనే. నేను ఇలా అంటున్నాను, నువ్వేమంటావు? అది కాదు మాస్టారు, నేను ఇలా అంటున్నాను అంటే ఆయన ఊరుకోడు, అంటే ఆయన ఊరుకోడు. కానీ అందరూ ఏమంటారు, ఆ యూనివర్సల్ నేను. అది ఆ మాటలోనే తెలుస్తుంది, ప్రతి ఒక్కడు కూడా నేనే. ఆ అనుభూతి తెచ్చుకోండి ఇక్కడ మౌనంలో, వస్తుంది. అదే కష్టం కాదు. ఈ ఆలోచన విధానాన్ని మీరు కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే, చెప్పే కదా కొంచెం మీరు ఇంకొంచెం తపన చూపించి ఆ ఒత్తిడి తీసుకురాగలిగితే, తర్వాత మనం అందరం కలిసి కూర్చుని ఆ మానసిక స్థితికి తీసుకెళ్దాం, లేపుదాం పైకి. కానీ ఇక్కడికి వస్తేనే అవుతుందా? రావక్కర్లే. ఒకసారి వచ్చేసాక మీరు కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం జాగరూకతతో ఉంటే ఈ చేతనత్వం, సర్వవ్యాపకమైనటువంటి చేతనత్వం కనుక మీరు ఎక్కడున్నా అందుతుంది. ముందు ఫస్ట్ ఆ టెలిఫోన్ లింక్ తీసుకోవటానికి టెలిఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బిల్లు కట్టాలో ఏదో అది సర్టిఫికేట్ ఏదో తీసుకుంటారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళకలే, మీ ఇంటి దగ్గరే అన్నీ మోగుతూ ఉంటాయి. అంచేత ఇక్కడికి రాగలమా, మళ్ళా రావాల్సిన అవసరం లేకపోవచ్చు. మీరు ఎదిగిపోవచ్చు ఆ స్థితికి. ఏ స్థితికి? మీరు అక్కడే ఉండి మాట్లాడేయచ్చు మీ గురువుతో, నాతో కాదు. రామకృష్ణతో మాట్లాడగలమా? రామకృష్ణ కూడా నేను కాదుగా. ఈ చేతనత్వం ఉన్నంత వరకు మళ్ళా తెర పడే ఉంటుంది, కానీ గురుత్వం ఉందే, ఆ గురుత్వంతో మీరు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా లింక్ ఏర్పడుతుంది. నేను ఇక్కడ చేసేది ఆ ఒక్క పనే చేస్తాను, నేను నాకు చేతనైనంత నేను చేస్తాను. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, మన టెలిఫోన్ ఉదాహరణ తీసుకుంటేనే, సడన్గా వాళ్ళకి మూడ్ వచ్చేసి ఓ 100,000 కనెక్షన్స్ ఇచ్చేస్తామన్నారు అనుకోండి, అంటే గ్యారంటీ ఏంటి 100,000 మందికి వచ్చేస్తాయి కదా. అలాగే ఋషులు మంచి మూడ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాలంటున్నా, మీరు అప్లై చేయకపోతే నేనేం చేసేది, నేను అప్లికేషన్ పెట్టలేదు మాస్టర్ అంటే నేనేం చేసేది. ఆ అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ వచ్చేస్తుంది. 3 సంవత్సరాలు టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళలా కాదు, మ్యాక్సిమం 1.5 ఇయర్స్, మినిమం 20 మినిట్స్ వచ్చేయచ్చు కనెక్షన్. మీకు తెలియకపోవచ్చు వచ్చిందనే. నేను ఇప్పటికే అనుకుంటాను, నేను ఆ రోజు ఆ బస్సులో 1969లో గురువుగారి దగ్గరికి వెళ్ళింది, 1971లో రీసెర్చ్లో నేను జాయిన్ అయింది, నవంబర్ 1969లో 70 జనవరిలో ఆయన వచ్చాడు 3 నెలల తర్వాత. పక్కబడేశా, టైం పట్టింది, కానీ లోపల ఉడుకుతూనే ఉండుంటుంది, ఆయన వదిలి ఉండడు, మిమ్మల్ని వాళ్ళు వదలరు. కానీ మీరు తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, వాళ్ళు మిమ్మల్ని ఎలాగో పట్టుకున్నారు, మీరు కూడా వాళ్ళని పట్టేసుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళు రకరకాల పరిస్థితులు కల్పించి వాయించి మిమ్మల్ని బాధ పెట్టి ఏదో విధంగా లాక్కు రాకుండా మీరే వెళ్ళిపోయారనుకోండి. అర్థమవుతుంది కదా చెప్పిన పాయింట్. ఆ మౌనంలో ఉండిపోండి 3 రోజులు. ఇక్కడ నుంచి ఇంటికి మీరు నివసిస్తున్న స్థలాలకు వెళ్ళినా మౌనంగానే ఉండండి. వచ్చింది అందుకోసం మీరు ఇక్కడికి. ఇంకా అక్కడ ఆ మౌనాన్ని బ్రేక్ చేసుకోకండి. మాస్టర్తో మాట్లాడేవా లేదా, మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మీరు మౌనంగా ఉండి ఆ 3 లక్షణాలు ఉన్నటువంటి చేతనత్వం ఏదైతే అన్ని చోట్ల వ్యాపించి ఉందో దాన్ని పట్టుకోవాలి. నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం పర్వాలే, దాన్ని పట్టుకోవటానికి కావలసినటువంటి సులువులలో మొట్టమొదటి సులువు ఏంటి అంటే గాయత్రీ యజ్ఞం. ఈ గాయత్రీ యజ్ఞంలో ఇక్కడ ఒక చాలా విశేషమైనటువంటి ప్రయోగం చేస్తున్నాను అని చెప్పి, ఇక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి నేను చెప్తున్నది. మానవ జాతి తప్ప మిగతా చాలా జాతులు ఉన్నాయి, వాటికి కూడా టెలిఫోన్ కనెక్షన్స్ కావాలి, వాళ్ళకి గురువులు కావాలి. యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ, అలా 7 జాతులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. నేను వాటి గురించి ఎక్కువగా ఎందుకు చర్చించానంటే, మీరు మౌనంగా ఉండమంటే ఈ విషయం చెప్పాను అనుకోండి, ఏ గంధర్వుడో ఏ యక్షుడో ఎక్కడున్నాడో, వాడు చివరి రూపంలో ఉండొచ్చు, దోమ రూపంలో ఉండొచ్చు, మన మానసిక స్థితి ఎంతలాగా వికృతి చెందింది అంటే, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. ఒకరోజు పొద్దున్న 7:30కి నా స్నేహితుడు ఒకతను వచ్చాడు ఇక్కడికే, నేను ఒక్కడనే ఉన్నాను అప్పుడు, ఎవరు లేరు ఇంట్లో. పాలది పాలిచ్చి వెళ్ళింది, పాలు పెట్టబోతున్నాను కుంపటి మీద, తలుపు కొట్టాడు. సరే వచ్చా, ఒక నిమిషం అన్నాడు. ఒక నిమిషమే కదా అన్న, నేను మర్చిపోయాను, మన భాషలో ఒక నిమిషం అంటే టైం వేస్ట్ చేయడానికి 2-3 గంటలు పడుతుందని. సరే నేనేమో తొందరపడుతున్నాను, ఒక నిమిషమే అంటున్నాడు వాడు. అప్పటికి అరగంట అయిపోయింది, ఈ లోపల వంటిట్లో చప్పుడైంది. పిల్లిగారు పాలు తాగేశారు, నా స్నేహితుడు వచ్చాడు కదా, భలే ఆనందించాడు. రామకృష్ణ ఎంత అదృష్టం, సిద్ధి సాయి పాలు తాగేశాడని. నేను చాలా ఆనందించాను. తర్వాత ఒక మాట అన్నాడు, అయినా వస్తూ ఒంటిళ్ళు తలుపు వేసి రావచ్చు కదా అన్నాడు. నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యానంటే, షిర్దీ సాయి వచ్చి పాలు తాగితే మీరు ఆనందిస్తారా ఆనందించరా, మరి ఒంటిళ్ళు తలుపు వేయటం ఎందుకు అంటే, మీకు ఆ పిల్లిలో నువ్వు నిజంగా షిర్దీ సాయిని చూడలేదుగా, నోటితో అంటున్నావు. అలాగే ఈ యక్షగంధర్వ కిందర కింపురుషులు వచ్చారు మాస్టర్ క్యాంపులో అన్నారు అనుకోండి, మీరు ఏం లాభం? నేను చెప్పాను అనుకోండి, ఏం లాభం? నేను చెప్పాను, నా మీద నమ్మకం ఉంటే అవును వచ్చారట అంటారు, నమ్మకం లేదు ఏదో కోతలకు వస్తున్నాడు. 2 రకాల అది మీకు ఉపయోగపడదు. కానీ మరి అవుతే ఎందుకు చెప్పారు మాస్టర్? ఇది మీ సహాయం కావాలి నాకు. అందుకు ఏంటి మీ సహాయం కావాలి అంటే, గాయత్రి మంత్రంలో ఈ 7 రకాల జాతులు ఉన్నాయి. పూర్వకాలంలో అయితే అసలు ఆ జాతులతో మనుషులు పెళ్ళిళ్ళు కూడా చేసుకునేవాళ్ళు. రాబోయే కాలంలో అది జరగబోతోంది. రాబోయే కాలం అంటే మనం ఎంత తొందరగా ఆ కాలాన్ని తీసుకొస్తే అంత తొందరగా. ఇవాళ పొద్దున్న నేను కాస్త ప్రిన్సిపాల్ దగ్గరికి కొంచెం లేట్గా వెళ్ళా. యూనివర్సిటీ నుంచి ఎవడో వచ్చాడు, ఏదో ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ మెయిన్స్ ఏదో పెట్టి ఒక కొత్త గ్రూప్ రాబోతోందిట, నాకు తెలియదు అది. మరి ఆ కొత్త గ్రూప్ వస్తే ఎవరు జాయిన్ అవుతారు, ఎప్పుడు జాయిన్ అవుతారు, ఇప్పుడు ఇవంతా కొత్త విషయాలు. ఆ గ్రూపే ఉందని నాకు తెలియదు ఇవాళ పొద్దున్న వరకు. అలాగే ఈ మానవేతర శరీరధారులు మానవ జాతికి సహాయపడటానికి చాలా కుతూహలపడుతున్నారు. రకరకాల మంది సహాయం చేయొచ్చు, దానికి ఉంది. మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడు కొడుకు ఈ మాయాజాలం తంత్రాలు అవి చేసేటటువంటి ఆ రాక్షస జాతి ఉంది, అది చాలా హెల్ప్ చేసింది. ఉలీపి అనేటటువంటి భార్య ఉండేది, చిత్రాంగద అనేటటువంటి భార్య అర్జునుడికి ఉండేది, నాగజాతికి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా ఉద్ధవుడు ద్వారా ఆ బంధుత్వం ఏర్పడింది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఆ జాతులు కూడా చాలా తొందరలో మానవులతో సంబంధం పెట్టుకోవటానికి కుతూహలపడుతున్నారు. నా కోరిక కూడా ఏంటి అంటే, వాళ్ళకి ఒక దారి ఇద్దామని. ఇలాగ మీ ఇంట్లోంచి అలా పక్కకి వెళ్ళి ఆ ఇంటికి వెళ్తానని ఎవడైనా అడిగాడు అనుకోండి, మన స్నేహితుడు ఇస్తే తప్పులేదు కదా. అలాగే మానవ జాతికి సహాయపడాలి అని చెప్పి కొన్ని విశేషమైనటువంటి జాతులు సహాయపడదలుచుకున్నప్పుడు వాటికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి మిమ్మల్ని 5 మాలలు వేయమంటున్నాను. నేను వేయమంటున్నప్పుడు నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్పాను, అది యజ్ఞకుండం అనుకోకండి, అది యజ్ఞ పురుషుడు యొక్క శరీరము. కలెక్టర్ని పిలిచాం, కాఫీ గ్లాస్ తీసుకెళ్ళి ఆయన ఊళ్ళో పెట్టామనుకోండి, టేబుల్ మీద పెట్టకుండా ఎలా ఉంటుంది? మంచి కలెక్టర్ అయితే ఏమనుకోడు, లేకపోతే బాగుండదు. మరి మీరు తీసుకెళ్లి యజ్ఞకుండం మీద గ్లాసులు అవి పెట్టారనుకోండి, మీకు అర్థం కాలే అది యజ్ఞకుండం యొక్క విశిష్టత ఏంటో. చాలామంది ఆ యజ్ఞకుండం మధ్యన కాస్త బీటలు వేస్తాయి కదా, ఆ బీటల మధ్య అగరొత్తులు గుచ్చుతారు. నేను బై ఛాన్స్ ఇలా కాలు పెట్టాను అనుకోండి, మీరు తీసుకొచ్చే అగరొత్తి నా కాలు బీటల మీద గుచ్చితే ఎలా ఉంటుంది నాకు? మీరు అదే పని చేస్తున్నారు. నేను చేస్తున్నటువంటి ప్రయోగంలో ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఇవి చెప్పి ఉండేవాడిని కాదు నేను. ప్లస్ మీతో పాటు కొన్ని వేల మంది ఆత్మలు యజ్ఞంలో పాలు పంచుకుంటున్నాయి, వాటి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అవి ఏం చేస్తాయి ఎలా చేస్తాయి మీకు అనవసరం అవి, కానీ మీరు వేసేటటువంటి ఆహుతి కరెక్ట్గా యజ్ఞకుండం మధ్య పడితే వాటికి చాలా తృప్తిగా ఉంటుంది. ఆకలి కొన్నవాడికి కంచంలో పెట్టాల్సినటువంటి అన్నం ఒక మెతుకు మట్టిలో పడింది అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి. కొన్ని వేల సంవత్సరాల బట్టి వాటికి ఆహారం లేదు. పితరులు అని అంటూ ఉంటాం, పితరులు అంటే మనకు అర్థమైంది ఏంటంటే చనిపోయిన వాళ్ళు అని. అసలు పితృలోకం వేరుగా ఉంది, అక్కడ నుంచి వచ్చేటటువంటి శరీరధారులకి మీరు ఇచ్చేటటువంటి ప్రతి గింజ ఆహారమే. మరి మీరు యజ్ఞకుండం బయట యజ్ఞకుండంకి చుట్టూరా పడేశారనుకోండి, అందదు కదా, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అందుకోసం చెప్తున్నా అది చాలా సీరియస్గా యజ్ఞాన్ని, మామూలు యజ్ఞం మాత్రం మీరు చేయటం లేదు. రాబోయే కాలంలో ఎప్పుడో తెలుస్తుంది, అప్పుడు మీరు గర్వించవచ్చు, లేకపోతే మీ పిల్లలు గెలిపిస్తారు, మా అమ్మ మా నాన్న ఇలాంటి యజ్ఞాలు చేశారట దండి మార్చిలో. తెలుసా ఉప్పు సత్యాగ్రహం గురించి చాలామంది తెలియదేమో ఈ కాలం, ఆ ఉప్పు సత్యాగ్రహం గాంధీ చేసింది, ఇప్పటికి చెప్పుకుంటున్నాం మనం. ఇంత చేస్తే ఏం చేశాడు, సముద్రం వైపు నడిచాడు. యజ్ఞమే చేస్తున్నారు మీరు, కానీ ఇక్కడ జరిగే యజ్ఞం మాత్రం మీకు దాని విలువ తెలీదు. చాలా పెద్ద ప్రయోగం చేయటానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటున్నాను నేను, సహాయపడండి అని. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ అని అర్జునుడి నిమిత్త మాత్రుడు అంటే, నిమిత్త మాత్రుడు అర్జునుడే లేకపోతే మహాభారతమే జరిగేది కాదు. మీరే లేకపోతే గురువుల యొక్క ఈ ప్రణాళిక ఇంత తొందరగా రూపుదాల్చదు, సహాయపడండి. కానీ చాలా ఉంది మీతో చెప్దాం మీకు చెప్పాలి అని, కానీ ఒకటే భాషా ప్రాబ్లం. ఎంత చెప్పినా ఏమని చెప్తాను, అందులోకి అలా వెళ్ళిపోయానంటే అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఒక విశాలమైన. కానీ మీరు మౌనంగా ఉంటే గ్యారంటీగా మీకు బుర్రలోకి ఎక్కించేస్తాను. అది మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఫ్లాపీ తీస్తారు కదా కంప్యూటర్లో, చాలా ఎక్కించేయచ్చు అందులో. మీరు ఇంటికి వెళ్ళాక రివైండ్ చేసుకోండి, దాన్ని మానిటర్ పెట్టి చూసుకోండి, ఇవన్నీ మీకు విశాలంగా కనిపిస్తాయి. కానీ యజ్ఞంలో 5 గాయత్రి మంత్ర ఆహుతుల ద్వారా పితృలోకానికి మిగతా జాతులకి వెళ్ళిన తర్వాత ఇంకొక 2 మాలల ఆహుతులు వేస్తున్నారు మీరు. ఒకటి గాయత్రీషాయ విద్మహే, గాయత్రికి కూడా ఎవడవుతే ఈశ్వరుడు, ఆ పదాన్ని అర్థం చేసుకోండి. డైరెక్ట్గా సూర్యుడు వెనకాతలు ఉన్నటువంటి చేతనత్వంలోకి వెళ్ళిపోతుంది, దాన్ని గురుచేతనత్వం అంటాం. పొద్దున్న బ్రహ్మస్వరూపంగా ఉంటాడు సూర్యుడు, అందరినీ నిద్రలేపుతాడు. మధ్యాహ్నం అందరినీ పోషిస్తూ ఉంటాడు సూర్యుడు విష్ణు స్వరూపంగా. రాత్రి అయ్యేసరికల్లా అందరినీ లయం చేసేసుకుంటాడు శివస్వరూపుడుగా, బ్రహ్మ విష్ణు స్వరూపులుగా ఉన్నటువంటి ఆ గాయత్రి మంత్రాది దేవత యొక్క శక్తికి మనం ఒక విశేషమైనటువంటి ప్రయోగం చేస్తున్నాం. ఆ ప్రయోగం యొక్క ఫలితమే ఈ వేడి, చాలా తీవ్రమైనటువంటి వేడి. మీరు కాస్త ఆ ఎండ యొక్క తీవ్రతని గమనించి ఉంటే, మౌనంగా ఉంటే గమనిస్తాం. ఇదివరకు ఎండల్లాంటి ఎండ ఈ సంవత్సరం కాదు, ఈరోజు నిన్న వచ్చినటువంటి ఎండ అసలు అది ఎండ కాదు, మీకు తెలియదు అదేంటో, నేను చెప్పదలుచుకోలేదు. మీ మౌనంతో మీకే ప్రేరణతో తెలుస్తుంది, నేను చెప్తున్నాం కదా ఇది ఇక్కడే ఆగదు. 1.5 సంవత్సరాలలో మనందరం కూడా యోగ పురుషులం గ్యారంటీగా అవుతాం, స్త్రీ పురుష భేదం లేదు, వయస్సుతో సంబంధం లేదు. కానీ జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటా, బాధ్యతలు వదిలేసి ఇది మాత్రమే చేస్తానన్నారు చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితిలో పడతారు. అంచేతంటే ఆ బాధ్యతలు కూడా గాయత్రీషాయ విద్మే, ఆ గురువే ఇచ్చాడు మనకి ఫలానా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు. ఇది కాకుండా ఇంకొక మాల వేస్తున్నారు మీరు, దేని తీస్తున్నారు, అది సర్వదేవతా వశీకరాయ, అంటే దేవతలందరూ మీ చేతిలో వచ్చేసి మీరు చెప్పినట్టు చేస్తారని కాదు,
అలా జరిగితే బాగానే ఉంటుంది కానీ అసలు అది అర్థం లేదు దానికి. సర్వదేవతావశీకరాయ, ఇందాక చెప్పానే దేవతాశక్తులు కూడా మీతో చేయకలపాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ దేవతాశక్తులతో కలిసిమెలిసి మీరు పనిచేయగలుగుతారు. దేవదాన యుద్ధం జరిగింది, అప్పుడు మనుషులు దేవతలతో కలిసి పనిచేశాడు. అర్జునుడు ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. ఏమో